ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
శ్రోతలకి నమస్కారం. చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. నేడు చేను కబుర్లు కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్కి చెందిన బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ 4వ సంవత్సర విద్యార్థినులు మీ ముందుకు వయ్యారిబామ సమగ్ర నివారణ అనే అంశాన్ని నాటిక రూపకంగా తీసుకుని రాబోతున్నారు. ఇందులో భాగంగా పాత్రల పేర్లు: వ్యవసాయ విద్యార్థినిగా ప్రజ్వల, పిన్ని రాజేశ్వరి, బాబాయ్ హారిక, చెల్లి మీద, రైతుగా సాహితి వ్యవహరించబోతున్నారు.
పిన్ని, నేను వచ్చేసా?
అప్పుడెప్పుడో వస్తా అన్నావు, ఆలస్యమైంది.
మార్గ మధ్యలో ఆటో దొరకలేదు, అందుకే ఆలస్యమైంది పిన్ని.
సరేలే ప్రజ్వల, కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం పెడతా తిను.
ఎప్పుడొచ్చావమ్మా ప్రజ్వల?
ఇప్పుడే వచ్చాను బాబాయ్. అవును పిన్ని, చెల్లి కనిపించట్లేదు.
దానికి ఒక్క దగ్గర కాళ్ళు నిలిస్తే కదా, స్నేహితులతో పొలంలో ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది.
సీనయ్య, కొత్త కొడవలి అడిగినావు కదా, ఇదిగో తీసుకొచ్చాను.
పిన్ని, నేను వచ్చేసా?
అప్పుడెప్పుడో వస్తా అన్నావు, ఆలస్యమైంది.
మార్గ మధ్యలో ఆటో దొరకలేదు, అందుకే ఆలస్యమైంది పిన్ని.
సరేలే ప్రజ్వల, కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం పెడతా తిను.
సరే పిన్ని.
ఎప్పుడొచ్చావమ్మా ప్రజ్వల?
అవును బాబాయ్, చెల్లి కనిపించట్లేదు.
దానికి ఒక్క దగ్గర కాళ్ళు నిలిస్తే కదా, స్నేహితులతో ఎక్కడో పొలంలో ఆడుకుంటూ ఉంటుంది.
టింగ్ టింగ్.
సీనయ్య, కొత్త కొడలి అడిగావు కదా, ఇదిగో తీసుకొచ్చాను.
ఆ వీరయ్య, లోపలికి వచ్చి కూర్చో.
అక్కా, ఎప్పుడొచ్చావు? నేను వచ్చేసాను తెలుసా. నిన్నీకోసం ఎన్ని ముక్కు పుడకలు తీసుకు వచ్చానో చూడు.
ఏంటే పాతిన్యంతో అలా ఆడుకుంటున్నావు? దానితో ఆడుకుంటే శ్వాస సంబంధిత రోగాలు వస్తాయి.
ఎక్కడ చూసినా ఇవే చెట్లుంటే వీళ్ళు మాత్రం ఏం చేస్తారమ్మా, వాటితోనే ఆడుకుంటున్నారు. అవి పశువులకి దానగా వేసినా కూడా మళ్ళీ మళ్ళీ పెరుగుతున్నాయి.
అయ్యయ్యో మావయ్య, జంతువులకి పాతిన్యం మొక్కలు మేతగా వేస్తున్నారా? ఈ మొక్కల వల్ల మనుషులకే కాదు పశువులకు కూడా అంతే నష్టం వాటిల్లుతుంది.
మరేం చేయమంటావమ్మా, పొలంలో పంటల కన్నా వయ్యారిబామ మొక్కలే ఎక్కువైపోయాయి, సరైన దిగుబడే రావట్లేదు.
నాకు తెలుసు బాబాయ్, చాలా మంది రైతులు వయ్యారిబామ మొక్కల వలన ఎంతో నష్టపోతున్నారు. అందుకే మా అధ్యాపకులు చెప్పిన సూచనలు మీకు వివరిస్తాను. వర్షాలు పడుతూనే రైతులందరూ పంట పొలాల్లో విత్తనాన్ని విత్తుకుంటారు. ఆ విత్తనం మొలకెత్తి పెరిగి పుష్పించి కాయ కాస్తుంది. కానీ ఎవరూ విత్తకుండానే మొలకెత్తి ఉధృతంగా పెరిగి అపారంగా పుష్పించి అనంతంగా విత్తనాన్ని వెదజల్లి ప్రస్తుతం రైతులకే కాకుండా సమస్త ప్రాణకోటికి హానికరంగా పరిణమించిన కలుపు మొక్క పార్తీన్యం. పంట పొలాల్లోనూ, బంజరు భూముల్లోనూ, రోడ్ల పక్కన, కాల్వగట్ల మీద, రైల్వే ట్రాక్ల పక్కన పాడుబడిన ప్రదేశాల్లో విస్తారంగా పెరుగుతూ వయ్యారిబామ అని పిలుచుకోబడే ఈ కలుపు మొక్క శాస్త్రీయ నామం పార్తీన్యం హిస్టోఫోరస్. దీనినే క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కుపిల్లాకు, చాతక్చాందిని, అపాది, బీటీ ఆకు మొదలగు పేర్లలో పిలుస్తారు. ఆస్ట్రేసీ కుటుంబానికి చెందిన ప్రమాదకరమైన కలుపు మొక్క. ఇతర దేశాల నుండి 1950వ సంవత్సరంలో గోధుమలను దిగుమతి చేసుకుంటున్న సమయంలో మన దేశంలోకి ప్రవేశించడం జరిగింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 35 మిలియన్ హెక్టార్ల సాగు భూమి, సాగులో లేని భూమి రోడ్ల పక్కన, రైల్వే ట్రాక్ల పక్కన విస్తరించి ఉంది. మొలిచిన నెల రోజుల్లోనే పూత దశకు చేరుకోవటం, 1.5 నుండి 2 మీటర్ల ఎత్తు పెరగటం, ఎక్కువ సంఖ్యలో విత్తనాలను ఉత్పత్తి చేయటం, విత్తనాలు చాలా తేలికగా ఉండటం వంటి విశిష్ట లక్షణాలు ఉండటం వలన వయ్యారిబామ సుదీర్ఘ ప్రాంతాలకు కూడా చాలా సులువుగా వ్యాపించి విస్తరించడం జరుగుతుంది.
వయ్యారిబామ వలన కలిగే దుష్ఫలితాలు ఏమిటమ్మా?
వయ్యారిబామ కలుపు మొక్క వలన మొక్కలకే కాక మనుషులకు, పశువులకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధిత అలర్జీలను కలుగజేస్తుంది. దీని పుష్పాల పొడిని పీల్చటం వలన జలుబు, కళ్ళు ఎర్రబడటం, కనురెప్పలు వాయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులకు ఇది విషపూరితమే కాక వెంట్రుకలు రాలిపోవటం, హైపర్ టెన్షన్ కు గురి కావటం జరుగుతుంది. అంతేకాకుండా వంట మొక్కలతో నీరు, పోషకాలకు పోటీ పడి దిగుబడులను తగ్గిస్తుంది. కలిగిస్తుంది. దాదాపుగా 40% దిగుబడులు తగ్గటానికి అవకాశం ఉంది. బంగ, మిరప, టొమాటో, మొక్కజొన్న పుష్పాలపై వయ్యారిబామ పుప్పొడి పడటం వలన ఫలోత్పత్తి తగ్గిపోతుంది.
వయ్యారిబామను రైతులకు ఉపయోగకరంగా మలుచుకోవడం ఎలా అమ్మా?
సేంద్రియ ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయంపై పోషక యాజమాన్యం కొరకు పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడటం జరుగుచున్నది. దీనివల్ల నేలలో సేంద్రియ కర్బన పదార్థం తక్కువ కావటమే కాకుండా నేల నాణ్యత దెబ్బతిని అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సేంద్రియ ఎరువులు తయారు చేయుటకు అవసరమైన పంటల యొక్క వ్యర్థ పదార్థాలు, పేడ వంటివి తక్కువగా లభ్యమవుతున్నందువలన పాతీన్యం వంటి కలుపు మొక్కల వ్యర్థాలను ఉపయోగించి సేంద్రియ ఎరువులు తయారు చేయటం ఎంతో లాభదాయకం. ఈ విధంగా చేయటం వలన కలుపు నివారణ జరగడమే కాకుండా కలుపు వ్యర్థాల నుండి విలువైన సేంద్రియ ఎరువులు కూడా ఉత్పత్తి చేయవచ్చు. పాతీన్యంను సేంద్రియ ఎరువుగా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. పూతకు రాని పాతీన్యం మొక్కలను ఉపయోగించి సేంద్రియ ఎరువును తయారు చేసినట్లయితే విత్తనాలు వ్యాప్తి చెందే అవకాశం తక్కువ. కానీ పాతీన్యం యొక్క అన్ని దశలు ప్రతి కాలంలో లభిస్తాయి. కనుక రైతు వీలైనంత వరకు పూతలేని మొక్కలను సేకరించడానికి ప్రయత్నించాలి. నీరు నిల్వని ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని 3x6x10 అడుగుల గుంత తయారు చేసుకోవాలి. అవసరాన్ని బట్టి గుంత యొక్క పొడవు, వెడల్పు మార్చుకోవచ్చు. కానీ లోతు మాత్రం 3 అడుగులు మాత్రమే ఉంచాలి. వీలైనంత వరకు గుంత అడుగు భాగం మరియు గోడలను రాళ్లతో కప్పి ఉంచాలి. ఈ విధంగా చేయటం వలన ఎరువులోని పోషకాలు మట్టి పీల్చుకోకుండా కాపాడవచ్చు. 100 కిలోల పశువుల పేడ, 10 కిలోల యూరియా, 1-2 క్వింటాల మట్టి మరియు 1 డ్రమ్ము నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి. మొదటగా సేకరించిన పాతీన్యం మొక్కలను గుంత అడుగు భాగంలో పేర్చాలి. దీనిపైన 500 గ్రాముల మరియు లేదా 3 కిలోల రాక్ ఫాస్ఫేట్ చల్లాలి. లభ్యతను బట్టి ట్రైకోడర్మా విరిడి లేదా ట్రైకోడర్మా హర్జియానాను 50 గ్రాముల చొప్పున ప్రతి పొరకు చల్లుకోవాలి. వయ్యారిబామ వేర్లకు మట్టి లేనప్పుడు ఒక్కొక్క పొరకి 10-12 కిలోల బంకమట్టిని కలపాలి. పొరలను పేర్చేటప్పుడు కాళ్లతో బలంగా తొక్కాలి. ఇదే విధంగా భూమిపైన 1 అడుగు ఎత్తు వచ్చే వరకు పొరలను కుప్పలా వేయాలి. పై విధంగా అన్ని పొరలను పరిచిన తర్వాత ఆవు పేడ, వరి పొట్టు, మట్టి, ఊక మిశ్రమంతో కప్పివేయాలి. 4-5 నెలల తర్వాత బాగా కుళ్ళిన ఎరువు తయారవుతుంది. 37-42 క్వింటాల వయ్యారిబామ నుండి మనం 14-16 క్వింటాల సేంద్రియ ఎరువును పొందవచ్చును. 2x2 సెంటీమీటర్ల జల్లెడను ఉపయోగించి మనం కాంపోస్ట్ ను జల్లించాలి. వయ్యారిబామ నుండి తయారు చేసిన కాంపోస్ట్ లో సాధారణ కంపోస్ట్ కంటే రెట్టింపు పోషకాలు ఉంటాయి. సేంద్రియ ఎరువు ఉపయోగాలేంటో తెలుసుకుందాం. పాతీన్యం సేంద్రియ ఎరువు పశువులకు, మనుషులకు మరియు పర్యావరణానికి ఏ రకమైన హాని కలిగించదు. పాతీన్యంలో ఉండే పార్థానిన్ అనే ఒక హానికరమైన రసాయనం ఎరువు తయారీ దశలో పూర్తిగా నశిస్తుంది. పాతీన్యం ఎరువు ఒక సమతుల సేంద్రియ ఎరువు. ఇందులో నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలు పశువుల ఎరువు కంటే ఎక్కువగా ఉండి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు కూడా లభ్యమవుతాయి. పాతీన్యం సేంద్రియ ఎరువు పర్యావరణానికి మేలు చేస్తుంది మరియు తక్కువ ఖర్చుతో తయారు చేయగలిగి అన్ని పంటలకు ఉపయోగించదగినది. సేంద్రియ ఎరువును ఎంత మోతాదులో వేసుకోవాలో తెలుసుకుందాం. దుక్కిలో వేసుకునేటప్పుడు హెక్టారుకు 2.5-3.0 టన్నులు వాడాలి. కూరగాయలకు, ఇతర ఉద్యాన పంటలకు 4-5 టన్నులు పర్ హెక్టారుకు వాడుకోవచ్చు. ఈ సేంద్రియ ఎరువులో ఉన్న విత్తనాలు మళ్లీ మొలకెత్తుతాయని రైతు సోదరులు అనుకోవచ్చు. కానీ ఈ విత్తనాలు 4-5 నెలల పాటు 60-70 డిగ్రీ సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రత గుంటలో ఉండటం వల్ల వయ్యారిబామ విత్తనాలు మొలకెత్తే శక్తిని కోల్పోతాయి. కానీ అశాస్త్రీయమైన పద్ధతుల ద్వారా పాతీన్యంను ఉపయోగించి సేంద్రియ ఎరువులను తయారు చేసినప్పుడు ప్రతి 300 గ్రాముల ఎరువుకు సుమారు 300-500 విత్తనాలు మొలకెత్తుతాయని నిర్ధారించబడింది. పాతీన్యంను నిర్మూలించడం ఎలాగో తెలుసుకుందాం. జీవ నియంత్రణ పద్ధతి ద్వారా ఎలా నిర్మూలించుకోవచ్చు? వయ్యారిబామ ఆకులను తిని పెరిగే జైగోగ్రామా బైకోలరేటా పెంకు పురుగులను 500-1000 హెక్టార్కు విడుదల చేయటం వలన ఈ పురుగులు అతి తక్కువ సమయంలోనే 4-7 లక్షల వరకు అభివృద్ధి చెంది 1 హెక్టారులో ఉన్న పాతీన్యం మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి. పాతీన్యం మొక్కలు తగినని లేనప్పుడు ఈ బీటిల్స్ చనిపోతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర కలుపు మొక్కలను పంటలకు ఎటువంటి హాని కలిగించవు. ఈ పురుగులు వర్షాకాలంలో అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ వరకు మాత్రమే వయ్యారిబామను ఆశ్రయిస్తాయి. వయ్యారిబామతో పోటీ పడే మొక్కలైన కసవింద, కేసియా, ఎరెక్టా విత్తనాలు వర్షాలు పడిన వెంటనే చల్లటం ద్వారా ఈ విత్తనాలు కేసియా, ఎరెక్టా, పర్పూరియా విత్తనాలు వర్షాలు పడిన వెంటనే చల్లటం ద్వారా ఈ విత్తనాలు మొక్క నుంచి విడుదలయ్యే రసాయనాల వల్ల వయ్యారిబామ విత్తనాలు మొలకెత్తకుండా చేయటమే కాకుండా కసివింద బాగా పెరిగిన తర్వాత పచ్చిరొట్టె ఎరువుగా పొలంలో వేసుకోవచ్చు. కొన్ని రకాల ఆకుపచ్చ తెగుళ్ళు, బూడిద తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు వయ్యారిబామను ఆశిస్తాయి. తెగుళ్ళు సోకిన మొక్కలను అలానే ఉంచటం ద్వారా మిగిలిన మొక్కలకు తెగుళ్ళు ఆశించేలా చేయవద్దు. మైకోప్లాస్మా తెగుళ్ళ ద్వారా వయ్యారిబామలో పెరుగుదల తగ్గిపోయి పూత రావటం తగ్గి విత్తనోత్పత్తి తగ్గిపోతుంది. రసాయనిక పద్ధతులతో నివారణ. పార్థిన్యం మొక్కలను పూతకు రాకముందే గ్లైఫోసేట్ కలుపు మందును 10 మిల్లీలీటర్లు మరియు 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. దీని ద్వారా అధిక సంఖ్యలో తయారయ్యే విత్తనోత్పత్తిని అరికట్టవచ్చును. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టినట్లయితే మంచి ఫలితాలు సంపాదించవచ్చు. పట్టికలో సూచించిన విధంగా కలుపు మందులను వివిధ బెట్టి పరిస్థితులను అనుసరించి వాడాలి. కలుపు నాశక మందుల వాడకాన్ని సూచించే పట్టిక. కలుపు మందు అట్రజిన్ మోతాదు 800 నుంచి 1000 గ్రాములు.
చాలా చక్కగా చెప్పావమ్మా. మరి ఈ వయ్యారిబామ కలుపును ఏ మందులతో నివారించుకోవచ్చు?
ఈ వయ్యారిబామను నివారించుకునే మందులు అట్రజిన్ 240 సోడియం సాల్ట్, గ్లైఫోసేట్, పారాక్వాట్. ఈ మందులు పార్థిన్యాన్ని నివారించుకోవడానికి వాడవచ్చు. వీటితో పాటు యాజమాన్య పద్ధతులు, సామూహిక పద్ధతులను కూడా కలిపి నివారణ చేపట్టినప్పుడే పార్థిన్యంను సమూలంగా నిర్మూలించుకోవచ్చు. యాజమాన్య పద్ధతులు. పార్థిన్యం కలుపు మొక్కలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడు చేతితో తీసివేయాలి. వయ్యారిబామ పూతకు రాకముందే పీకి వేసి తగులబెట్టాలి లేదా కంపోస్ట్ తయారు చేయడానికి వాడాలి. పూతకు వచ్చిన తర్వాత పీకినట్లయితే పీకిన మొక్కలను వెంటనే తగులబెట్టి విత్తన వ్యాప్తిని నిరోధించాలి. సామూహిక పద్ధతులు. ప్రజలందరిలోనూ, ముఖ్యంగా స్కూల్ పిల్లల్లో పార్థిన్యం వల్ల జరిగే నష్టాలను గురించి అవగాహన కల్పించటంతో పాటు ఈ మొక్కలు కనిపించిన వెంటనే పీకి వేయాలనే ప్రేరణ స్కూల్ పిల్లల్లో వచ్చేటట్టు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రభుత్వ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేపట్టాలి.
అక్కా, నువ్వు చెప్పింది నేను చాలా బాగా విన్నాను. ఇప్పటి నుంచి నేను ముక్కు పుడికే చెట్లతో అస్సలు ఆడుకోను, మా ఫ్రెండ్స్ కి కూడా ఆడుకోవద్దని చెప్తాను.
గుడ్ గర్ల్. విన్నారుగా రైతు సోదరులారా, వయ్యారిబామ వల్ల కలిగే దుష్ఫలితాల గురించి తెలుసుకున్నాం. కాబట్టి వయ్యారిబామ మొక్కలను నివారించి మనుషుల, పశువుల మరియు పంటల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం.
ఈ వారం చేను కబుర్లలో ఆహార భద్రత ఎందుకు అవసరం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఆరోగ్యదాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సురక్షితమైన పౌష్టికాహారాన్ని ప్రజలందరికీ అన్ని కాలాల్లో ఆర్థికంగా, భౌతికంగా అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత అని ఆహార వ్యవసాయ సంస్థ నిర్వచించింది. ఈ నిర్వచనాన్ని అనుసరించి ఆహార భద్రతలోని అంశాలు ఆహార లభ్యత, అంటే దేశీయంగా ఆహార ఉత్పత్తి, ఆహార దిగుబడులు, ప్రభుత్వ ధాన్యాగారాల్లో ఆహార నిల్వలు, ప్రతి ఒక్కరికి ఆహారం అందుబాటులో ఉండాలి, ప్రతి వ్యక్తి తన ఆహార అవసరాలను తీర్చుకునేలా తగినంత సురక్షితమైన పౌష్టికత ఉన్న ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన నగదు కలిగి ఉండాలి. ఆహార భద్రత ఎందుకు? ఆహార భద్రత లేకుంటే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది. ప్రజల రోగ నిరోధక శక్తి క్షీణించి వ్యాధులు సంక్రమిస్తాయి. 1943లో బెంగాల్లో సంభవించిన క్షామం, తీవ్ర ఆహార కొరత కారణంగా సుమారు 30 లక్షల మంది మరణించారు. నేటికి దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవిస్తున్నాయి. ఉదాహరణకు ఒడిశాలోని కలహండి, కాశీపూర్ జిల్లాలు, రాజస్థాన్లోని బరాన్ జిల్లా, జార్ఖండ్లోని పలమావు జిల్లా. ఆహార భద్రత లోపిస్తే ఆకలి ఏర్పడుతుంది. ఆకలి అనేది పేదరికానికి సూచిక మాత్రమే కాదు, పేదరికాన్ని తెస్తుంది. ఆకలి 2 రకాలు, తీవ్ర ఆకలి, ఋతు సంబంధ ఆకలి. మన దేశంలో పేదవారి వద్ద తగినంత ఆదాయం లేక ఆహార పదార్థాలు కొనుగోలు చేయలేక తీవ్ర ఆకలితో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడిన వారికి, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్మికులకు ఏడాదిలో కొన్ని రోజులు పని ఉండదు. అప్పుడు వారు ఋతు సంబంధ ఆకలికి గురి అవుతారు, ఆహార అభద్రతకు లోనయ్యేవారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలు, చిన్న ఉపాంత రైతులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారు, పట్టణాల్లో రోజువారీ శ్రామిక మార్కెట్లో పనిచేసేవారు, ఎస్సీ ఎస్టీ బీసీలలోని కొన్ని వర్గాల వారు తగినంత భూమి లేక అల్ప ఉత్పాదకతతో ఆహార అభద్రతకు లోనవుతుంటారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే బాధిత ప్రజలు, బాలింతలు, గర్భిణులు, 5 ఏళ్లలోపు చిన్నారులు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు, పేదరిక రేటు అధికంగా ఉన్న, గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు, ప్రకృతి వైపరీత్యాలకు లోనయ్యే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఆహార అభద్రతకు లోనయ్యే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వాల కృషి. దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. ఇలా అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో కొన్ని పూర్తిగా ఆహార భద్రత కల్పించేందుకు ఉద్దేశించినవి. ఉదాహరణకి ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మరికొన్ని పథకాల ద్వారా పేద ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఆహార భద్రతను కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. ఉదాహరణకి ఉపాధి పథకాలైన ఎంజి నరేగా, ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణకు జాతీయ ఆహార సంస్థ ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేస్తుంది. ఈ నిల్వలనే బఫర్ నిల్వలు అంటారు. ఈ బఫర్ నిల్వలను ప్రభుత్వాలు క్రింది విధంగా ఉపయోగిస్తాయి. మార్కెట్లలో ధరల స్థితీకరణకు, ఆహార ధాన్యాల ధరలు అధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు మార్కెట్లోకి తమ వద్ద ఉన్న ఆహార ధాన్యాలను ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తాయి. మార్కెట్లో ఆహార ధాన్యాలు ధరలు తక్కువగా ఉన్నప్పుడు FCI జోక్యం చేసుకుని కనీస మద్దతు ధరల వద్ద ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తుంది. ప్రతికూల వాతావరణ స్థితిగతులు మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆహార నిల్వలను వినియోగిస్తాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు తక్కువ ధరకు, అంటే మార్కెట్ ధర కంటే కూడా తక్కువ ధరకు అందిస్తాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార భద్రతను సాధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న అతి ముఖ్యమైన కార్యక్రమం ప్రజా పంపిణీ వ్యవస్థ. దీని పరిణామక్రమం 1943లో బెంగాల్లో క్షామం సంభవించిన అనంతరం రేషనింగ్ వ్యవస్థ అంకురార్పణ చెందింది. 1960లో హరిత విప్లవానికి ముందు తీవ్రమైన ఆహార కొరత సంభవించినప్పుడు ఈ రేషనింగ్ వ్యవస్థ మరింత విస్తరించింది. 1970లో NSSO నివేదికలో పేదరిక స్థాయిలు అధికంగా ఉండడంతో 3 ముఖ్యమైన ఆహార సంబంధ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అవి: మొదటిది ప్రజా పంపిణీ వ్యవస్థ, 2 సమగ్ర శిశు అభివృద్ధి పథకం, 3 పనికి ఆహార పథకం. ప్రారంభంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సార్వత్రికంగా ఉండేది. పేదలు కాని వారి మధ్య ఎలాంటి విచక్షణ ఉండేది కాదు. 1992లో పరిచయం చేసిన రీవ్యాంప్డ్ PDS దేశవ్యాప్తంగా 1700 బ్లాకుల్లో అమలైంది. మారుమూల వెనకబడిన ప్రాంతాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను అందించడం దీని ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని పేదలను దృష్టిలో ఉంచుకొని 1997లో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించారు. మొదటిసారిగా పేదలు కాని వారికి వేర్వేరు ధరలను అమలు చేశారు. ఒక కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు అందించారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం రూపాయలు 5.65, దారిద్ర్య రేఖనకు ఎగువన ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం రూపాయలు 8.30 చొప్పున అందించారు. గోధుమలు, ముతక ధాన్యాల ధరల్లోనూ వ్యత్యాసాలు కనిపిస్తాయి. 2000లో అంత్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ పథకం అనే 2 ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లోని అత్యంత నిరుపేదలే. లక్ష్యంగా 2000 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్నయోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 1 కోటి నిరుపేద కుటుంబాలకు 25 కిలోల ఆహార ధాన్యాలను అధిక సబ్సిడీ ధరలకు, గోధుమలు కిలో 2 రూపాయలు, బియ్యం కిలో 3 రూపాయలకు అందించారు. 2002 ఏప్రిల్లో ఆహార ధాన్యాల పరిమాణాన్ని 25 కిలోల నుంచి 35 కిలోలకి పెంచారు. 2003 జూన్లో 50 లక్షల నిరుపేద కుటుంబాలకు, 2004లో మరో 50 లక్షల కుటుంబాలకు అదనంగా ఈ పథకంలో చేర్చడంలో ప్రస్తుతం దీని ద్వారా 2 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. నిరుపేద సీనియర్ సిటిజన్లకు 65 ఏళ్లు దాటిన వారికి 10 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందించే ఉద్దేశంతో 2000 ఏప్రిల్లో అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించారు. ప్రజలు గౌరవప్రద జీవనాన్ని పొందేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా తగినంత పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం 2013 జులై నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం 75% గ్రామీణ ప్రజలు, 50% పట్టణ ప్రజనికరం ఆహార భద్రత పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలుగా వర్గీకరించారు. ఈ కుటుంబాలనే ప్రాధాన్యతా కుటుంబాలు అంటారు. దేశ జనాభాలో 2/3 వంతు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వస్తాయి. ఆహార భద్రతా చట్టం ద్వారా లబ్ధిదారులను 2 కేటగిరీలుగా వర్గీకరిస్తారు. అంత్యోదయ అన్న యోజన, ప్రాధాన్య కుటుంబాలు. ప్రాధాన్య కుటుంబాలకు చెందిన ప్రతి వ్యక్తి నెలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు, ముతక ధాన్యాలు కిలో 1 రూపాయి, గోధుమలు కిలో 2 రూపాయలు, బియ్యం కిలో 3 రూపాయలు పంపిణీ చేస్తారు. పేదల్లో అంత్యంత పేదలకు ఏఏవై కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు అందిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 80 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటయ్యాయి. వీటినే చౌక ధరల దుకాణాలు అంటారు. వీటిలో ఆహార ధాన్యాలు, పంచదార, కిరోసిన్ మొదలైనవి నిల్వ చేస్తారు. ఈ సామాగ్రిని మార్కెట్ ధరల కంటే తక్కువకు పేదలకు పంపిణీ చేస్తారు. రేషన్ కార్డు ఉన్న ఏ కుటుంబమైనా నిర్దిష్ట పరిమాణంలో ఈ వస్తువులను దగ్గరలోని రేషన్ దుకాణం నుంచి ప్రతి నెల కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం 3 రకాల రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. నిరుపేదలకు ఇచ్చే అత్యోదయ కార్డులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి అందించే బీపీఎల్ కార్డులు, మిగతా అందరికీ ఏపీఎల్ కార్డులు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలు: ధరల స్థిరీకరణ సాధించడం, వినియోగదారులకు చౌక ధరల వద్ద ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం, మిగులు ఉన్న రాష్ట్రాల నుంచి ఆహార ధాన్యాలు సేకరించి కొరత ఉన్న రాష్ట్రాలు సరఫరా చేయడం ద్వారా ఆకలి క్షామాన్ని నివారించడం. ప్రజా పంపిణీ వ్యవస్థ కనీస మద్దతు ధరలతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు అనేక ప్రాంతాల్లో రైతులకు ఆహార భద్రత కలుగుతుంది. ప్రపంచ ఆకలి సూచిక 2020 నివేదిక. ప్రపంచ ఆకలి సూచికను 3 అంశాలు, 4 సూచికల సహాయంతో రూపొందిస్తారు. 3 అంశాలు: సరిపడా ఆహార సరఫరా లేకపోవడం, పిల్లల్లో అల్పపోషకత్వం, 3 పిల్లల్లో మరణాలు. సూచికలు 4. మొదటి సూచిక: పోషకాహార లోపం, అంటే సరిపడా ఆహార సరఫరా లేకపోవడం. మొత్తం జనాభా, వయోజనులు, చిన్నపిల్లలు అంతర్జాతీయ ఆకలి సూచికలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను కలుపుకొని ఉపయోగిస్తారు. 2వ సూచిక: 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు లేకపోవడం. 3వ సూచిక: 5 ఏళ్లలోపు పిల్లలలో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం. 4వ సూచిక: 5 ఏళ్లలోపు పిల్లలలో మరణాలు. ఆకలి: సరిపడినంత క్యాలరీలు ఆహారం లేకపోవడాన్ని ఆకలి అంటారు. అల్పపోషకత్వం: కేలరీలు లభించిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల లాంటి పోషకాలు లోపించడం. పోషకాహార లోపం: అల్పపోషకత్వం, అధిక పోషకాలు, అసమతుల్య ఆహారం ఉంటుంది. సుస్థిరాభివృద్ధి 2వ లక్ష్యమైన జీరో హంగర్ పురోగతిని 8 అంశాల ఆధారంగా అంచనా వేస్తారు. అవి: అందరికీ సురక్షితమైన, పౌష్టికరమైన, సరిపడా ఆహారం పొందేలా నిర్ధారించడం. 2. పోషకాహార లోపాన్ని అధిగమించడం.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: వినాయక పత్రులు ఎన్ని ఉన్నాయి? ఏ 21, బి 26. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ 21. గత వారం 2వ ప్రశ్న: కరవీరపత్రాన్ని వాడుక భాషలో ఏమని పిలుస్తారు? ఏ ఎర్రగన్నేరు, బి మామిడాకు. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ ఎర్రగన్నేరు. ఈ 2 ప్రశ్నలకు సరియైన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, మణికొండ హైదరాబాదు నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, భద్రాద్రి కొత్తగూడెం నుండి సత్యవాణి ఎస్ లక్ష్మి, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు, లక్ష్మి, రేవంత్, చరితవ్య, యుగరాజు, శివశంభో, సత్తుపల్లి ఖమ్మం డిస్టిక్ నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివన్వి, రాజేశం, నస్పూర్ కాలనీ మంచిర్యాల నుండి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప, సరోజిని, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, సింధూజ, లింగన్వాయి జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మనోహర్, రాణి, శ్రీను, శ్యామలమ్మ, కామారెడ్డి నుండి శివకుమార్, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, చీర్లవంచ రాజన్న సిరిసిల్లా నుండి గంగు, హనుమండ్లు, లక్ష్మి, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్లా నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, కూనబోయినపల్లె ఇల్లంతకుంట నుండి టాంగా, మల్లయ్య, గౌరవ్వ, సాతాపూర్ పెద్దకొత్తపల్లి నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, న్యూ హౌసింగ్ బోర్డ్ తెలంగాణ పార్క్ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి, హుజూర్నగర్ లక్కవరం జిల్లా సూర్యాపేట మండలం నుండి వై వెంకట్రెడ్డి, కోదాడ నుండి నల్లూరి కోటేశ్వరరావు, వసంత, పావని. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి.
వయ్యారిబామకి గల మరొక పేరు ఆప్షన్ ఏ బీట్రూట్ గడ్డి, ఆప్షన్ బి క్యారెట్ గడ్డి.
ప్రశ్న మరోసారి.
వయ్యారిబామకి గల మరొక పేరు ఆప్షన్ ఏ బీట్రూట్ గడ్డి, ఆప్షన్ బి క్యారెట్ గడ్డి.
ఈ వారం రెండవ ప్రశ్న.
వయ్యారిబామను రైతులు ఉపయోగకారిగా మార్చుకోవచ్చు ఆప్షన్ ఏ తప్పు, ఆప్షన్ బి ఒప్పు.
ప్రశ్న మరోసారి.
వయ్యారిబామను రైతులు ఉపయోగకారిగా మార్చుకోవచ్చు ఆప్షన్ ఏ తప్పు, ఆప్షన్ బి ఒప్పు.
చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
పంట సాగు, ఇంటి బాగు,
ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో. వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.